ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। స్కందం 3వ అధ్యాయం. యమరాజు తన దూతలకు ఉపదేశం చేయట. దేని గురించి ఉపదేశం చేశారు? యమరాజు యమభటులకి నామం గురించి, వైష్ణవుల మహిమ గురించి చెప్పారు. అది కొంచెం చూడండి, 27వ శ్లోకం. తే దేవ సిద్ధ పరిగీత పవిత్ర గాథ. తే అంటే ఎవరు? వైష్ణవులు. వాళ్ళు అడిగారు, ఎవరు ఆ నలుగురు? ఎవరు ఆ నలుగురు? ఎవరు? వాళ్ళ గురించి చెప్పండి, వాళ్ళ గురించి చెప్పండి. యమధర్మరాజు చాలా ఆనందం వేసింది. అంటే వైష్ణవుల గురించి అడుగుతున్నావా? ఇంకేం కావాలి? వాళ్ళు భక్తుల గురించి ఇంత ఎక్కువ చర్చించుకుంటాము, కీర్తిస్తాము, స్మరించుకుంటాము, అంత ఆనందంగా ఉంటారు జీవితంలో. భగవంతుని స్మరించేదానికంటే కూడా ఎక్కువ ఆనందం భక్తుల్ని స్మరించుకోవడం. కారణం ఏమంటే, భగవంతుడు కూడా చాలా ఆనందపడతాడు భక్తుల్ని స్మరించినప్పుడు, భక్తుల్ని కీర్తించినప్పుడు, భక్తులకి సేవ చేసినప్పుడు. అది ఇక్కడ యమధర్మరాజు 27వ శ్లోకంని దేవతలు సిద్ధులు పరిపరి విధములుగా వాళ్ళ గురించి పాడుతూ ఉంటారు. ఎవరి గురించి? వైష్ణవుల గురించి పాడుతూ. వాళ్ళు సాధువులు, సమదృష్టి కలవారు. తర్వాత భగవత్ ప్రపన్న, భగవంతుడికి పూర్తిగా ప్రపన్న అంటే ప్రపత్తి, శరణాగతి. శ్రీ వైష్ణవులు ఎక్కువ పదం వాడతారు, ప్రపత్తి, శరణాగతి. దీని మీద ఆధారపడి ఉండరు వాళ్ళు. అటువంటి వాళ్ళకు ఎప్పుడు రక్షించబడుతుంటారు. దేని ద్వారా? హరేర్ గదయ అభిగుప్తాన్. గుప్త అంటే చాలా రహస్యంగా ఉంచడం, అంటే ఎవరికి తెలియకుండా ఉంచడం. ఇక్కడ గుప్తానంటే ఎవరి బారిన పడకుండా సురక్షితంగా. అభిగుప్తానంటే చాలా చాలా సురక్షితంగా ఉంటారు. ఎవరుంటారు? భగవత్ ప్రపన్న, కృష్ణుడికి పూర్తిగా శరణాగతి. శరణాగతి అంటే ఏంటి? పూర్తిగా అర్పించుకోవడం, సమర్పించుకోవడం. అర్పించుకోవడం కంటే కూడా సమర్పించుకోవడం ఇంకా ఉన్నతమైన పదం. సమర్పించుకోవడం అంటే పూర్తిగా సమర్పించుకోవడం, నా అంటే ఏం ఉండకూడదు. అటువంటి వాళ్ళు ఎప్పుడు హరేర్ గదయా, హరి యొక్క గద ద్వారా రక్షించబడుతుంటారు. హరి చేతులు, విష్ణువు చేతుల్లో ఏమేమి ఉంటాయి? గద ద్వారి కోసం, భక్తుల కోసం,
భక్తుల కోసం కాదు, రక్షించడం కోసం,
భక్తుల రక్షణ కోసం. చక్రం, కమలం, భక్తులను ఆశీర్వాదిస్తుంది. శంఖము, ఆశీర్వాదం కోసం. నిన్న చూశారు కదా రాత్రి సుదర్శన వెంటబడ్డాడు. ఎవరిని? దుర్వాసం అని శిష్యుడు కూడా ఏం చేయలేకపోయాడు. శిష్యుడు ఏం చేస్తాడు? గురువు అట్లా అంటాయని. అది 27వ శ్లోకంలో వైష్ణవుల గొప్పతనం గురించి యమధర్మరాజు మహదానందంగా చెప్తున్నారు. తర్వాత 28వ 29వ శ్లోకంలో ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి నా దగ్గరికి అని చెప్తున్నారు. తానానయధ్వం అసతో, అసతో, అసత అంటే భక్తులు కాని వాళ్ళు నా దగ్గరికి తీసుకురండి. ఎవరు భక్తులు కాని వాళ్ళు అంటే విముఖ, సుముఖంగా లేరు. విముఖ అంటే, సుముఖం అంటే తెలుసా? సుముఖ అంటే, సుముఖ అంటే సిద్ధం, సుముఖంగా ఉన్నారంటారు కదా, సిద్ధంగా ఉన్నారని. విముఖం అంటే ఇష్టం లేదు పోను అని. ఇక్కడ దేనికి ఎవరిని తీసుకురమ్మ, ఎవరు ఆ భక్తులు అంటే, ముకుంద పాదారవింద మకరంద ప్రసాద జశ్రం. ముకుంద, ఎవరు ముకుంద? ముకుంద అంటే ఏంటి అర్థం? ముక్తి నొసగువాడు ముకుందుడు. ఆయన యొక్క పాదార వింద మకరంద, ఎలా ఎంత చక్కటి పాదార ముకుంద పాదార వింద మకరంద. మకరందం అంటే తేనె. తేనె ఎక్కడ ఉంటుందంట? అరవింద. అరవింద అంటే అరవింద అంటే పాదమా, పద్మం కమలం, అక్కడ ఉంటుంది తేనె. భక్తులకు ఎక్కడ దొరుకుతుందంట తేనె? పాదార వింద. పాదార వింద మకరంద రసాద్ అజస్రం. అజస్రం అంటే నిరంతరము గ్రోలుతూనే ఉంటారంట, గ్రోలుతూనే ఉంటారంట అజస్రం. దానికి ఎవరైతే సుముఖంగా లేరో, దేనికి ముకుంద పాద పద్మముల దగ్గర ఉన్న తేనెను ఆస్వాదించడానికి సిద్ధంగా లేరో వాళ్ళు అభక్తులు. అంటే భక్తులు కానీ వాళ్ళు వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి. మరి ముకుంద పాద పద్మాల దగ్గర నిజంగా ఆస్వాదిస్తున్నారు అనే దానికి గుర్తేంటి? 28వ శ్లోకంలో నిష్కించనా, నిష్కించనా లేశమాత్రం కూడా భౌతికమైన సంపదలు జనము ధనము విద్య వాటి మీద ఆసక్తి ఉండదు. అవి ఉన్నప్పటికీ వాళ్ళ దగ్గర కేవలం తామరాకు నీటిపైన ఉన్న విధముగా ఉంటారంతే, వాటి పట్ల ఆసక్తి ఉండదు. ఇంకా పైగా ఏం చేస్తారు వాటిని, అవన్నీ ఉంటే వాటిని కృష్ణుడి పాద పద్మములుగా అర్పించేస్తారు. అదేంటి మానస దేహో గేహో జో కిచ్చు. కిచ్చు అంటే కొంచెం కించన, కిచ్చు దగ్గర పదాలు. కించన ఏదో కొంచెం, నిష్కించన కొంచెం కూడా లేదు. నవన్నీ ఎవరివి? కృష్ణుడికి. జోకిచ్చు మొర అర్పిలు తువ పదే నంద కిషోర్ నీకు అర్పించేస్తున్నాను. ఇది అటువంటి వాళ్ళు ఆస్వాదించగలరు. అంటే ఏం ఆస్వాదించగలరు? మకరందాన్ని ఆస్వాదించగలరు. అంటే అవన్నీ వాటి మీద ఆసక్తి ఉన్నంత వరకు కామెర్ల రోగం ఉన్నట్టే వాళ్ళు అనుకుంటారు, నేను ఆస్వాదిస్తున్నాను ఆనందం లేదు. కామెర్ల రోగం వాడికి అంత నాలుక చేదుగా ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఇవన్నీ ఉన్నాయి చాలా బాగా అనుభవిస్తున్నాం మేము అని. లేదు చేదు, ఏది నోట్లో పెట్టుకున్నా చేదే. కాబట్టి నిష్కించిన పరమహంస. సో నిష్కించిన పరమహంస అంటే ఏంటి? 28వ శ్లోకంలో పరమహంస. పరమహంస అంటే భౌతికము ఆధ్యాత్మికం రెండు ఉన్నప్పటికీ కేవలం ఆధ్యాత్మికాన్ని స్వీకరిస్తాడు పరమహంస. ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ పరమహంస అనే పదం వాడే అవసరమే లేదు అక్కడ. ఎందుకు? అంత ఆధ్యాత్మికమే అక్కడ ఉండేది, అంత పరమహంసలే. ఇక్కడ పరమహంస చాలా ప్రత్యేకం. ఎందుకు? అంత కాకులే ఉంటాయి ఇక్కడ. కాకులు ఏం చేస్తే అశుచి అశుభ్రంగా ఉన్న చోట వాళ్తే దమ్ము. మనం చెప్పుకున్నా గుర్తుందా, మన మనస్సు మహామన్ కావాలి. మహామన్ నీచ మనస్సు, మహామనస్సు నీచ మనస్సు. ఎవరి గురించి వచ్చింది? నందమహారాజు గురించి వచ్చింది. ఎలా అయింది అనేది మహామనస్సు? కృష్ణుని నింపుకున్నాడు, హృదయం నిండా కృష్ణుని నింపుకున్నాడు కాబట్టి మహామనస్సు. ఆ మహామనస్సు యొక్క లక్షణం ఏంటి? తేనె మాత్రమే ఆస్వాదిస్తారు. ఎక్కడ తేనె దొరుకుతుందో అక్కడికే వెళ్తారు. ఇది హంస, పరమహంస. సో 28వ శ్లోకం ఏం చెప్తున్నారు? భగవత్ భక్తికి సుముఖంగా లేని వాళ్ళని, సుముఖంగా లేరు అనే దానికి గుర్తు ఏంటి? పరమహంసల సాంగత్యం వాళ్ళకి ఇష్టం లేదు, భక్తులతో కలవడం ఇష్టం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని నా దగ్గరికి తీసుకొని రండి. వాళ్ళకి ఏముంటాయి? బద్ధతృష్ణ, కోరికలతో బందీ అయిపోయి ఉంటారు. భక్తుల దగ్గరికి వస్తే ఆ కోరికల నుంచి బయటపడతారు, భక్తుల దగ్గరికి రాలేదు కాబట్టి ఆ కోరికలతో బందీ అయిపోయినారు. అటువంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి. ఇంకా లక్షణాలు చెప్తున్నారు. జిహ్వా 29లో జిహ్వా నా వక్తి భగవద్గుణ నామధేయం. ఎవరి నాలుకైతే ఎవరి నాలుక మీద భగవంతుడి నామము భగవంతుడి గుణాలు భగవత్ కథ రాలేదో. తర్వాత చేతశ్చన స్మరతి తచ్చరణారవిందం, ఎవరి చిత్తము మనసులో భగవంతుడి యొక్క పాదపద్మముల స్మరణ రాలేదో. తర్వాత కృష్ణాయ నో నమతి యత్ శిర ఏకదాపి, కనీసం జీవితంలో చనిపోయే లోపల ఒక్కసారైనా కృష్ణుడికి ప్రణామం చేయలేదో, తల వంచలేదో, అటువంటి వాళ్ళు భీముఖ అసత్ అంటారు వీళ్ళని. అసత్ అంటే అభక్తులు, అభిముఖంగా వీళ్ళకి సుముఖంగా లేరు. అటువంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి. ఎందుకు? అకృత విష్ణుకృత్యాన్, అకృత విష్ణుకృత్య, ఇవన్నీ విష్ణుకృత్యాలు. ఏంటివి? భగవంతుని గురించి స్మరించటం, భగవంతుడి నామం చెప్పటం, ప్రసాదం స్వీకరించటం, భగవంతుడి కథ పలకటము వినటం, ఇవన్నీ విష్ణుకృత్యాలు, విష్ణుకర్మ. ఇక్కడ ఏం చెప్పారు 29వ శ్లోకం చివరిలో? అకృత విష్ణుకృత్యాన్, ఎవరైతే ఈ విష్ణు సంబంధ కార్యకలాపాలు చేయలేదో అటువంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి. 28వ శ్లోకం భాష్యంలో కొంచెం చర్చించుకోవాల్సింది. భాష్యంలో ఏమి చర్చ చేశారు ప్రభుపాద్ ఇక్కడ? దేహాపత్య కలత్రాదీషు ఆత్మసైన్యేషు అసత్సపి తేషాం, భాష్యంలో 28 భాష్యంలో తేషాం ప్రమత్తో నిధనం పశ్యన్నపి న పశ్యతి. ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి? వాళ్ళు ఇంకా ప్రభుపాద దాన్ని విడమరిసి చెప్తున్నారు. బద్ధ తృష్ణ అని భౌతికమైన కోరికలతో బంది అయి ఉన్న వాళ్ళ లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. వాళ్ళ లక్షణాలు ఏంటి? గృహమేది లక్షణం ఈ శ్లోకంలో చెప్పేది. దేహాపత్య కలత్రాదీషు, దేహ అపత్య అంటే దేహాపత్య కలత్ర, కలత్ర అంటే భార్య పిల్లలు. దేహాపత్య కలత్రాదీషు, దేహము దేహానికి సంబంధించినటువంటి భార్య పిల్లలు. ఆత్మసైన్యం అంటే వీళ్ళే నా సైన్యం. ఎవరు కాపాడతారు నేనంటే, ఇది నా భార్య కాపాడుతుంది, నా భర్త కాపాడతాడు, సైన్యం అన్నమాట, ఆర్మీ. ఎవరి మీదకి దాడి చేస్తారు? మృత్యు మీద దాడి చేస్తారు. ఎవరన్నా నాకు మృత్యు రాకుండా కాపాడతారు వీళ్ళు. ఎవరు? నా కుటుంబ సభ్యులు నన్ను మృత్యు నుంచి కాపాడతారు. కాబట్టి వీళ్ళ సైన్యం ఎలాంటి సైన్యం? తేషాం ప్రమత్త నిధనం, ఎలాంటి సైన్యం తెలుసా? అది వాళ్ళకి ఆధారం లేదు, అలాంటి సైన్యం అన్నమాట. అది చేతిలో గన్నులు ఉన్నాయి, వాళ్ళకి ప్లాస్టిక్ గన్నులు ఉన్నాయి. వాళ్ళు రక్షిస్తారంట మనల్ని ప్లాస్టిక్ గన్ను పట్టుకొని. ప్రమత్త మెంటలోడ ఆ విధంగా ఆలోచిస్తాడంట, వీళ్ళు రక్షిస్తారు. ప్లాస్టిక్ గన్ను పట్టుకొని ఉన్నారు అందరూ, 10 మంది ఉన్నారు మా ఇంట్లో, ప్లాస్టిక్ గన్ను పట్టుకొని వీళ్ళు రక్షిస్తారండి. తేషాం ప్రమత్త నిధనం పశ్యన్నపి న పశ్యతి. అరే వాళ్ళ చేతిలో బుల్లెట్లు లేవు, తుపాకీ లేదు, నకిలీది ఉంది. అసలు నకిలీది కూడా ఉండవు కొన్నిసార్లు, ఆయన వీళ్ళు రక్షిస్తారు నన్ను అనేసి. ఇట్లాంటి వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి అని యమధర్మరాజు. ఇక్కడ భాష్యంలో చివరిలో చూడండి, ఇక్కడ శ్లోకంలో పరమహంస కులైర సంగయ్, అంటే పరమహంస అంటే కేవలం భగవద్భక్తియే లక్ష్యంగా కలిగి ఉన్నటువంటి వాళ్ళని చెప్పచ్చు. అటువంటి వాళ్ళ సాంగత్యం పొందని వాళ్ళు ఎవరు? గృహమేది. ప్రభుపాద చివరిలో అయినా సరే చూడండి, ఇక్కడ సారాంశం ఏమనగా, చూస్తున్నారా పుస్తకం ఉన్నవాళ్ళు, సారాంశం ఏమనగా, సారాంశం అంటే సారం. ఏంటి సారం? 24 గంటలు భక్తి యోగమును నెలకొనేది భక్తులతోనే సాంగత్యం చేయడానికి ప్రయత్నించాలి. ఇది ఇస్కాన్ సారం. ప్రభుపాద పుస్తకాలు ఎక్కడైనా చూడండి, ఎన్ని విషయాలు చెప్పినా అన్నిటికీ మూలం ఎక్కడికి వస్తుంది? భక్తుల సాంగత్యంలో వినాలి, భక్తుల సాంగత్యంలో ప్రసాదం స్వీకరించాలి, భక్తుల సాంగత్యంలో చర్చించాలి, భక్తుల సాంగత్యంలో విశ్రాంతి తీసుకోవాలి, భక్తుల సాంత భక్తులు భక్తులు. అందుకే 24 గంటలు భక్తి యోగంను నెలకొనేది భక్తులతోనే ఎవరైనాను సాంగత్యం చేయటానికి ప్రయత్నించాలి. ప్రయత్నించాలి అంటే అర్థం ఏంటి? ఇక్కడ నా వల్ల కాలేదు, నాకు కాలేదు అంటారు, అంతే, నాకు టైం లేదు అంటారు. కానీ ప్రభుపాద అందుకేం చెప్పి ప్రయత్నించండి అంటున్నారు. ఇక ఆకలి అయితే వంట చేయకుండా ఏం చేస్తావు? మీ ఇంట్లో వంట చేయలేదు, ఆకలి అవుతుంది, ఏం చేస్తావు? శివానంద ఏం చేస్తావు? హోటల్లో తెచ్చుకుంటావా? అంటే ప్రయత్నం అయితే చేస్తున్నారా లేదా? అమ్మ అన్నం ఉండలేదు, ఆకలి, కూర్చుంటావు ఆకలిగా, ప్రయత్నం అయితే చేస్తావు కదా. ఇక్కడ అదే ప్రభుపాద చెప్తున్నది, నాకు టైం లేదు, నాకు కుదరదు, నేను నాకు నాకు భాగవతం వినడానికి కుదరదు, నాకు అది భక్తులతో కలవడానికి కుదరదు. అంటే ప్రయత్నం చేయి నువ్వు, ఆకలినప్పుడేమో ప్రయత్నం చేసావు కదా. ఇప్పుడు కూడా ఆత్మ యొక్క ఆకలి గుర్తించి గుర్తెరిగి నువ్వు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే భగవంతుడు సహాయం చేస్తాడు, ప్రయత్నం చేయకుండా భగవంతుడు ఏం, నీకే నీకు ఇష్టం లేదు, నీకే అవసరం లేని అప్పుడు నాకేం పోని కర్మలు చావుపోండి. చెప్పనైతే చెప్తున్నాను, భక్తుల్ని ఇచ్చాను, ఇంత గొప్ప భక్తుల్ని ఇచ్చాను, వాళ్ళను గొప్ప భక్తుల కింద ఉన్నటువంటి భక్తుల్ని ఇచ్చాను, అదే ప్రయత్నం చేస్తున్న వాళ్ళని, వాళ్ళతో కలవడానికి నీకు ఇష్టం లేకుండా నేనేం చేయాలి? కృష్ణుడు ఏం చేస్తాడు? ఏం చేస్తాడు కృష్ణుడు? ఏం చేస్తాడు? ఏం చేయలేడు. జీవుడికి స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం. అంటే ప్రయత్నం చేసే వాళ్ళకి కృష్ణుడు సహాయం చేస్తాడు. మన ప్రయత్నమే లేకుండా ఉంటే సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అది ఎందుకు కదా భగవద్గీతలో సముద్రము ఉప్పొంగిపోయి పిచ్చుక గుడ్లను తీసుకెళ్ళిపోయింది, అదేం చేసింది పిచ్చుక? సముద్రం దగ్గరికి వెళ్తే పలకలేదు సముద్రుడు, ఏం చేసింది? దో నీళ్ళు మొత్తం నేను తీసేస్తా చూడని చెప్పింది. సముద్రుడు అనుకున్నాడు, నువ్వు ఇంతున్నావు, నేను ఇంతున్నా, ఓకే తీసుకోబో. కానీ దాన్ని పట్టుదల, ఇక్కడ మనకు అదే అనిపిస్తుంది, కలి ఇంత విజృంభిస్తున్నాడు, ఎక్కడ చూసినా కూడా మాయ ఇంత తీవ్రంగా ఉంది, మనం ఎంత కలితో పోల్చుకుంటే. పరీక్షిత్ మహారాజునే మోసం చేశాడు కలి పురుషుడు, ఇంకా ట్రిక్ చేశాడు. మనం ఎంత ట్రిక్ చేయడం అంటే భగవంతుడు లీల, భాగవతం రావడానికి అనుకోండి, పరీక్షిత్ మహారాజు మహాభాగవతులు మనం చూస్తే ఒక కోణంలో మనం ఎంత మా పరీక్షిత్ మహారాజుతో పోల్చుకుంటే. అయితే ఆ పిచ్చుకలాగా ఎవరికైతే పట్టుదల ఉంటుందో, ఏమైనా సరే సముద్రాన్ని నేను ఎండిపోయేట్టుగా చేస్తాను, నా గుడ్లు నేను తీసుకుంటాను, ఏమైనా సరే. నా గుడ్లు అంటే ఏంటి? ఇక్కడ కృష్ణ సేవ, నా భక్తుల సాంగత్యం, నా భక్తుల సాంగత్యం ఏమైనా సరే నేను తీసుకోవాల్సిందే. ఈ మాయ ఇన్ని రకాల డ్యూటీలు ఇవన్నీ పెట్టింది, ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది, ఏమైనా సరే దీన్ని పక్కన వేయాల్సిందే. నేను ప్రయత్నం చేస్తా పక్కన వేయడానికి, వీటన్నిటిని చేయి, అప్పుడు చూడేమవుతుంది. ఇచ్చుక ఎవరు సాయం చేశారు? వచ్చి గరుడా వచ్చి వార్నింగ్ ఇచ్చారు, ఏ ఇస్తావా లేదా? ఒక క్షణంలో మనకు పట్టుదల కావాలి. మనం అల్పులమే కానీ పట్టుదల కావాలి. పట్టుదలను చూసి భగవంతుడు సహాయం చేస్తాడు. అది చాలా ముఖ్యమైనది. ఇక్కడ 24 గంటలు భక్తి యోగంలో నెలకొన్న భక్తులతో సాంగత్యం చేయడానికి ప్రయత్నించండి. తర్వాత 29 అయిపోయింది కదా, తర్వాత 30లో యమధర్మరాజు నారాయణుని క్షమాపణ వేడుకుంటున్నాడు. చూడండి, పిమ్మట యమధర్మరాజు తనను తన భటులను అపరాధులుగా భావించి, ఎవరు అపరాధం చేశారు ఇక్కడ? యమదూత ఎవరికి? ఇక్కడ యమరాజు తనను తన భటులను అపరాధులుగా భావించి, తనని ఎందుకు గలుపుకున్నాడు ఇక్కడ?
కొడుకు తప్పు చేస్తే తండ్రి తప్పు, అట్లా
స్కూల్లో పిల్లలు ఏదైనా తప్పు పని చేశారు అనుకో, ఏ సార్ మీకు చదువు చెప్పేది అని అన్నారా? ఇప్పుడు అంటారులే, తెలీదు, ఒకప్పుడు ఉండేది. నువ్వు తప్పు చేస్తే ఏం వంశం, నీ వంశం అంటారు. నువ్వు తప్పు చేస్తే ఎవరికి వచ్చినది? అట్లే మనం తిలకమ్మ కంటే మాలు వేసుకొని తప్పు చేస్తే మీ సామి ఏం సామి ఏం నేర్పించారు మీకు? మనల్ని ఏమన్నది అక్కడికి వెళ్తుంది చెయ్యి, రక్తం దారపోసినందుకు మన కోసం మంచి అవార్డు అన్నమాట. ప్రభుత్వం నీకోసం మంచి అవార్డు ఇస్తుంది, తీసుకోండి. రివార్డు అవార్డు ఏమో, ఎంత సావధానంగా ఉండాలి. భాష్యంలో ఏం రాసి సరే చూడండి, పిమ్మట యమరాజు తనను తన బట్టలను అపరాధులుగా భావించి భగవంతుడి క్షమాపణ వేడుకొని ఇలా పలికాను, దేవా, అజామిలుని వంటి వైష్ణవుని బంధించి నా బట్టలు నిజంగా అపరాధమే గావించిరి. అజామిలు లాంటి వైష్ణవుని ఆయన నామం చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారు, అపరాధం చేశారు వెళ్ళారు. అంటే ఇప్పుడు వైష్ణవులు అంటే ఎవరు? మన చుట్టూ భక్తులు ఉన్నారు, వాళ్ళు వైష్ణవులు. అంటే సాధారణంగా మనకి ఏమని వైష్ణవ అంటే ప్రహ్లాద్ మహారాజు వైష్ణవ, ప్రభుపాద వైష్ణవ, మహారాజు వైష్ణవ. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏదో చేస్తున్నారు ప్రయత్నం, వాళ్ళైతే కాకపోవచ్చు కదా. దీన్ని బట్టి ఏమవుతుంది, అదే నామం చెప్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళారు, పొరపాటు చేశారు స్వామి వెళ్ళారు. కాబట్టి మన చుట్టుపక్కల నాలుగు నియమాలు పాటించే వాళ్ళు ఉన్నారు, జపం చేస్తూ ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు వైష్ణవులు. మనల్ని మాత్రం మన సొంతంగా వ్యక్తిగతంగా నేను వైష్ణవ కాదు అనేది ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళని వైష్ణవులుగా పరిగణించాలి హృదయపూర్వకంగా. దేవ, అజామిలుని వంటి వైష్ణవుని బంధించి నా బట్టలు నిజంగా అపరాధం చేసిరి. నారాయణ పరమపురుష పురాణ పురుష, దయచేసి మమ్మల్ని క్షమించు. అజ్ఞానవశమున మేము అజామిలుడు నీ సేవకుడని గుర్తించలేక మహా అపరాధం చేశాము. అక్కడ సరే ఇక్కడ చూడండి, మీ సేవకుడని గుర్తించలేక, అరే ఇక్కడ ఏమో బట్టలు చూస్తే వాళ్ళు ఏం చెప్పారు విష్ణుదూతలతో, ఆయన ఈ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు, ఈ పాపం చేశాడు, ఈ పాపం ఇన్ని చేశాడు, ఇన్ని చేస్తూనే ఉన్నాడు, చేసి ఆపిందిలే చేస్తూనే ఉన్నాడు. అంటే మనకేమనిపిస్తుంది, భక్తుడి యొక్క బహిరంగాన్ని చూసి, భక్తుడి యొక్క బహిర్గత పరిస్థితిని చూసి అంచనా వేయకూడదు అనేది దీని నుంచి అర్థమవుతుంది. అజామిల్ ఇప్పుడు యమదూతలు ఏం చూసి చెప్పారు విష్ణుదూతలతో ఈయన ఖచ్చితంగా తీసుకెళ్ళాలని? ఆయన బహిరంగ పరిస్థితి వాళ్ళ అంచనా వేయగా. కాబట్టి వైష్ణవులు అర్థం చేసుకోలేము అనేది అది. వైష్ణవేరా క్రియా ముద్ర నా భుజతే విజ్ఞాయ. విఘ్నులు అంటే భౌతికంగా చాలా మేధావి అయిండొచ్చు నువ్వు, కానీ వైష్ణవులు అర్థం చేసుకోలేము. వైష్ణవేర క్రియా ముద్ర, వాళ్ళ ప్రవర్తన వాళ్ళ కార్యకలాపాలు నీకు అర్థం కావు. కృష్ణుడు అర్థం కాదు, కృష్ణ భక్తులు కూడా అర్థం కాదు మనకి. అందుగురించి అత్యంత సావధానంగా ఉండాలి భక్తుల దగ్గర. ఒకచోట ఎక్కడ సంఘటన, అది క్రిస్టియన్ ఫిలాసఫీలో ఎక్కడ జరిగింది అది, దానికి సారాంశం ఏమంటే, ఇద్దరు శిష్యులు గొడవ పడుతున్నారు, ఇద్దరు కాదు అక్కడున్న శిష్య బృందం గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరో ఒక ఇంకొక భక్తుడి దగ్గరికి వెళ్ళారు. భక్తు బైబిల్లో ఎక్కడదో మొత్తానికి సారం మనం నేర్చుకోవచ్చు ఎక్కడిదైనా సరే. ఆయన ఏం చెప్పాడంటే, వీళ్ళకి ఏం చెప్పినా వీళ్ళకి ఆగవు అని చెప్పేసి ఆయన వివరాల్లోకి వెళ్ళలేదు, ఏమైంది వెళ్ళలేదు అనమాట. ఒకటే చెప్పాడు, మీలో ఎవరో దైవదూత ఒకరు ఉన్నారు, మీలో దైవదూతకు ఏం అపరాధం చేసినా నీ పరిస్థితి ఏమవుతుంది జాగ్రత్త అని ఆ వాక్యం చెప్పి పంపించేశాడు అందరినీ. ఆ రోజు నుంచి చూడాలి ఒకరినొకరు ఎవరు దైవదూత ఎవరో మన చుట్టూ ఉన్నారు అందరు ప్రణామం చేయడం మొదలు పెట్టారు ఒకరినొకరు. అంతే ఆ క్షణం నుంచే వాళ్ళకు మనసులో నుంచి తొలగిపోయింది అది. అట్లా మనం కూడా చెప్పలేం ఎవరు ఏ కారణం మీద వచ్చారో. మన పక్కనే కూర్చొని ఉంటారు, మన వెనకే కూర్చొని ఉంటారు, మన ముందరే కూర్చొని ఉంటారు. ఏ కారణం మీద వచ్చారో ఇక్కడ తెలియదు. ఇప్పుడు చూడడానికి చిన్న శరీరంలో ఉండొచ్చు, లేదా చూడడానికి పైకి అరుస్తున్నట్టు కనిపించవచ్చు, చూడడానికి పైకి ప్రవర్తన బాగలేనట్టు కనిపించవచ్చు. ఈ కారణాలు ఉండొచ్చు బహిరంగ పరిస్థితులు. మనం చాలా సావధానంగా ఉండాలి. మన భక్తి రక్షించుకోవాలంటే మనము వైష్ణవుని అర్థం చేసుకోలేము. అది ఇక్కడ గుర్తించలేక వెళ్ళి పొరపాటు చేశారని మహాపరాధం అనర్చితిమి కనుక అంజలిబద్ధులమై. అంజలిబద్ధులు అంటే అంజలి అండి, చేతులు జోడించి నీ క్షమాపణ వేడుచున్నాము. హే ప్రభు, నీవు పరమ కరుణామయుడవు, సద్గుణపూర్ణుడవు కనుక మమ్ము క్షమించుము. నీకు ఇవే మా వందనములు. సో విష్ణువుని ప్రార్థన చేస్తున్నారు, విష్ణు గుణాలు చెప్తున్నారు. పరమ కరుణామయుడివి, పరమ సద్గుణ సంపూర్ణుడివి, సద్గుణ నిలయుడివి, గుణనిధి గుణాలు సద్గుణాలన్నింటికి నిధి నువ్వు స్వామి, మాలాంటి వాళ్ళని క్షమించు అని. ప్రభుపాద ఒక లెటర్ గుర్తొస్తుంది. ఒక ఇంకొక ప్రభుపాద శిష్యులు ఒక ఆయన చంద్రశేఖర్ అనే ఒక భక్తుడు, కొత్త వాళ్ళు తెలియదు, విదేశాల నుంచి వచ్చారు. బృందావనంలో ఒక ఇంకొక ఆచార్య దగ్గరికి వెళ్ళారు, ఏదో కొంచెం తేడా వచ్చింది అక్కడ. చంద్రశేఖర్ అనే భక్తుడు కొంచెం ఏదో తేడాగా ప్రవర్తించడము మాట్లాడడం ఏదో జరిగింది ప్రభుపాద శిష్యుడు అని ప్రభుపాదకి తెలిసింది. ప్రభుపాద వెంటనే ఉత్తరం రాశారు ఆచార్యకి. చంద్రశేఖర్ చాలా మంచి పిల్లవాడు, అయితే కొంచెం మూర్ఖత్వం ఉంది, మూర్ఖత్వంలో ఇలా అని ఉన్నాడు. మీరు వైష్ణవులు చాలా విశాల హృదయులు, వైష్ణవ గుణాలు ఉన్నటువంటి వాళ్ళు, మీరు దయచేసి ఆ పిల్లవాడిని క్షమించండి అనేసి లెటర్ రాశారు. మంచివాడే కానీ మూర్ఖత్వం ఉంది, మూర్ఖత్వంలో ఏదో ప్రవర్తించాడు. మీరు వైష్ణవులు విశాల హృదయం కలవాళ్ళు, క్షమాగుణం కలవాళ్ళు, మీరు దయచేసి అతన్ని క్షమించండి అని ఉత్తరం రాశారు. ఇక్కడ చూడు విష్ణుదూతలు ఏమంటున్నా, యమధర్మరాజు అదే కృష్ణ, నువ్వు సద్గుణ సంపూర్ణుడివి, కరుణామయుడివి, దయామయుడివి, వాళ్ళు ఏదో పొరపాటు చేశారు దయచేసి క్షమించు, వాళ్ళతో పాటి నన్ను కూడా క్షమించు. ఇక్కడ భాష్యంలో ఒకటి చూడొచ్చు, వృత్త్యాపరాధే స్వామినో దండ. వృత్తి అంటే సేవకులు తప్పు చేస్తే యజమానికి దానికి బాధ్యత వహించాలి. ఇస్కాన్లో మనం తప్పు చేస్తే ప్రభుపాద మీదకి వస్తుంది అన్నట్టు. మన పేరు ఎవరు చెప్పారు అక్కడ, మధురేశ్ ఇట్లా అన్నాడు, లేదు మధురేశ్ లోకనాథ్ ఇలా ఇలా అయింది, వాళ్ళిద్దరికి ఇలా ఇలా మాట్లాడుకున్నారు ఒకరినొకరు కొంచెం కఠినంగా, అది బయట ఎవరు చెప్పరు. ఏమంటారు ఇస్కాన్ భక్తులు, అక్కడికి వెళ్ళిపోతుంది డైరెక్ట్. నన్ను గుర్తుపట్టలేరు, ఆయన గుర్తుపట్టలేరు, కానీ ప్రభుపాద ఇచ్చిన తిలకం చూస్తారు, ప్రభుపాద ఇచ్చిన జపమాల, ప్రభుపాద ఇచ్చిన కాషాయ వస్త్రాలు. వీళ్ళు ఇంట్లో కూడా పడుతున్నారు, ఇస్కాన్ వాళ్ళు ఇంతేనా అయిపోయింది. సేవ చేయడానికి వచ్చాం, ఏమైంది, ఆచార్యకు అపవాద వస్తుంది. చాలా సావధానంగా ఉండాలి మనం. సరే ఈ శ్లోకం చూడండి, 31వ శ్లోకం. తస్మాత్ సంకీర్తనం విష్ణు జగన్మంగళమం హసాం. మహతామపి కౌరవ్యా విజ్జైకాంతిక నిష్కృతం తస్మాత్ సంకీర్తనం విష్ణు జగన్మంగళమంహసాం మహతామపి కౌరవ్యా విజ్జైకాంతిక నిష్కృతం తస్మాత్ చెప్తారా చెప్పండి చెప్పండి
తస్మాత్ సంకీర్తనం విష్ణు
మీరు చెప్పండి అమ్మా ఇద్దరు చూడండి 26 శ్లోకము ఇప్పుడు చెప్తున్న శ్లోకము సదృశ్యం పోలికలు ఉన్నాయి 26 శ్లోకం చూడండి ఏవం ఇమృశ్య సుధియో భగవత్యానంతే అక్కడ ఏం చెప్తున్నారు ఈ విషయములన్నింటినీ గమనించి బుద్ధిమంతులు అందరి హృదయంలో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు భగవంతుని నామకీర్తనము అన్ని సమస్యలను పరిష్కరించడానికి నిర్ణయించెదరు ఎవరు చెప్తున్న శ్లోకం అది యమధర్మరాజు చెప్తున్న శ్లోకమే అక్కడ ఎవరి గురించి చెప్తున్నారు బుద్ధిమంతులు నిర్ణయం నామ సంకీర్తనం ఒక్కటి చాలు సర్వ సమస్యల పరిష్కారానికి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంలో యమధర్మరాజు ఆయన యొక్క నిశ్చయమైన అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేస్తుంది తస్మాత్ సంకీర్తనం విష్ణు ఇంతకుముందు ఏమి మేధావులు ఏ విధంగా నిర్ణయిస్తారు భటులారా అని చెప్పారు ఇప్పుడు నేను కూడా చెప్తున్నాను చూడండి తస్మాత్ సంకీర్తనం విష్ణు చూడండి ప్రతి పదార్థం తస్మాత్ కనుక సంకీర్తనం సామూహిక సంకీర్తనము ఏంటి సామూహిక సంకీర్తనం అంటే భక్తులు కలిసి భజన కీర్తన ఇది చేసే సంకీర్తన యుగ ధర్మం ఏంటి నామ సంకీర్తనం నామ సంకీర్తనం చేస్తే భాగవతం చివరి శ్లోకంలో ఏముంది ఎవరు చెప్తారు చివరి శ్లోకం నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణాశనం అంటే సర్వనాశనం అయిపోతుంది పాపం నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనస్తం నమామి హరిం పరం అని చెప్పేసి శ్రీ సుఖదేవ గోస్వామి వెళ్ళిపోయారు అంతే చెప్పేశాను గుర్తుపెట్టుకో నేను నీ పక్కన కూర్చొని ఉండను పాము వచ్చి కాటేసేటప్పుడు నిజమైన శిష్యుడు అంటే అట్లా ఉంటాడు ఎన్నిసార్లు చెప్పించుకుంటాడు ఒకసారి చెప్పించుకుంటాడు ఈ మృగారి కథ చూడండి నారదముని ఎన్నిసార్లు చెప్పారు ఆయనకి చెప్పారు అయిపోయింది పట్టుకున్నాడు కాబట్టి తెలివిగల శిష్యుడు ఏం చేస్తాడు? ఒకసారి చెప్తూనే పట్టుకుంటాడు, దాన్ని వదిలిపెట్టాడు, ఇంకా పట్టుకొని ఇంకా వదిలిపెట్టాడు. మళ్ళీ చాలా జాగ్రత్తగా పట్టుకుంటాడు. ప్రభుపాదకి ఎన్నిసార్లు చెప్పారు భక్తి సిద్ధాంత్ మహారాజు? ఒకసారి చెప్పారు, రెండోసారి అడిగితే నీకు చెప్పాను చూడు ముందు అని గుర్తు చేశారు. అదే ఆయన చెప్పారు మళ్ళీ చివరిలో. కాబట్టి నామ సంకీర్తనం, ఓకే, విష్ణు విష్ణు భగవానుని విష్ణు భగవాను యొక్క జగత్ మంగళం, భౌతిక జగత్తునందు పరమ మంగళకార్యము, అంహసాం పాపమునకు మహతామపి ఘోరమైనదైనను కౌరవ్యా కురువంశజ విద్ధి తెలుసుకొనుము ఐకాంతిక చరమమగు నిష్కృతం ప్రాయశ్చిత్తము. సుఖదేవ గోస్వామి పలికిన ఓ రాజా, హరినామ సంకీర్తనము ఘోర పాపములనైనా, ఈ పదం ఎందుకు వాడారు ఇక్కడ? పాపాలలో వివిధ దశల్లో ఉన్న పాపాలు ఉన్నాయి. రోగంలో కూడా రోగం ముదిరిపోవడం ఉంటుంది, మధ్యస్థితి ఉంటుంది, ఆరంభ స్థితి కూడా ఉంటుంది. అదేవిధంగా పాపంలో కూడా రకరకాలు ఉన్నాయి, వివిధ స్థాయిలో పాపాలు ఉన్నాయి, అల్పస్థాయి, అత్యున్నత స్థాయి. ఇక్కడ ఈ ఘోరం అనే పదం దేన్ని సూచిస్తుంది? మహతాం, మహతాం అంటే చాలా మహా, టాప్ మోస్ట్ పాపం, ఎంత పెద్ద పాపమైనా ఉండొచ్చు, ఎన్నైనా చేసిండొచ్చు, ఎంత పెద్దవైనా చేసిండొచ్చు. ఓ రాజా, నామ సంకీర్తనము ఘోర పాపములనైనా సమూలముగా నశింపచేయగలదు. ఎన్ని పాపాలని? అనేక పాపచౌరం. కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళప్రదమగు కార్యం. పరమ మంగళం అంటే దీన్ని మించిన మంగళం లేదు, అంటే దీనికన్నా తక్కువ ఏవో ఉన్నాయి. కొన్ని సమయ సందర్భానుసారం ఈ శుభముహూర్తం అది ఇది అది అదంతా తాత్కాలికం, అవి వాస్తవానికి శుభం కాదని చెప్పచ్చు. ఒకవేళ అవి కూడా శుభముహూర్తాలు అవి ఇవి అనుకుంటే, శుభం అనుకుంటే కూడా పరమ కాదు. అవి పరమ కాదంటే దేశకాల పరిస్థితిని బట్టి కొంతవరకు అవి వివాహము, శుభలేఖ, శుభముహూర్తము, వారం రోజులు రెండు వారాలు కొంచెం ఆనందంగా ఉంటావు, తర్వాత అయిపోయింది. ఆ శుభము ఉండదు, శుభలేఖ ఉండదు, ఏముండదు. చదివే ర్యాంకు వచ్చింది, రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మురిసిపోతావు, అందరినీ పేపర్కి వేస్తారు రిపోర్టర్లు వాళ్ళు వేస్తారు, నాలుగో రోజు అయిపోయింది అంతే. ఇది ఇవి మంగళం అని అనుకుంటే కూడా అలా ఉంటాయి ఆ మంగళం. ఇది పరమ మంగళం, పరమ మంగళప్రదమగు కార్యం. ఈ విషయమును, ఈ విషయం నీవు తెలుసుకున్నచ్చో, ఎవరు తెలుసుకున్నచ్చో, ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి. ఎవరితో? నీవు తెలుసుకున్నచ్చో ఇతరులను దానిని గంభీరంగా స్వీకరించేదరు. ఎందుకు ఆ మాట అంటున్నారు ఇక్కడ? నీవు తెలుసుకుంటే అందరు తెలుస్తారు. అక్కడ అందరూ వచ్చారు, పరీక్షిత్ మహారాజు శరీరం మొదలుపోతున్నారు చూడాలని. ఎవరెవరు వచ్చారు? గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు, వ్యాసముని కూడా అక్కడ, నారదముని ఉన్నారు, యోగులు, ఋషులు, విశ్వంలోని వాళ్ళు, ఈ ప్రపంచంలో భూమి మీద వాళ్ళే కాదు, మొత్తం విశ్వంలోంచి రకరకాల గ్రహాల నుంచి వచ్చారు. ఇది చాలా పెద్ద ప్రీచింగ్ రాజా, ఇది చిన్న ప్రచారం కాదు. ఇది గట్టిగా పట్టుకో నామం, ఇప్పుడేమవుతుంది మొత్తం ప్రపంచం, విశ్వం మొత్తం ఈ నామం గురించి ప్రచారం అవుతుంది. ఇంతమంది వచ్చారు నిన్ను చూడడానికి చూడు అని. అంటే వైష్ణవ, వైష్ణవ మరణం లేదు, వైష్ణవ శరీరంలో ఇక్కడ ఉన్నా, వైష్ణవుడు ఎక్కడున్నా ఆయన సేవ కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు శరీరం వదిలేయబోతున్నారు, ఆయన చెప్తున్నారు నువ్వు పట్టుకో. ఏం పట్టుకోవాలి? నామం. వీళ్ళందరూ నేర్చుకుంటారు నిన్ను చూసి. అంటే వైష్ణవుడి సేవ ఎప్పుడు ఆగదు. శరీరంలో ఉన్నంతవరకు శరీరంతో చేస్తూ ఉంటాడు. శరీరం లేకుండా కూడా వైష్ణవుడి సేవ అయితే ఆగదు. ఆయన దివ్య శరీరం ఉంటుంది. అందుగురించి వైష్ణవులకు మరణం లేదనేది కారణం ఏంటి? వాళ్ళు ఎప్పుడూ సేవలో ఉంటారు కాబట్టి. ఎంతవరకు నువ్వు సేవలో ఉంటావో అంతవరకు సూర్యుడు నీ కాలాన్ని నీ సమయాన్ని తాకలేడు. సూర్యుడు తాకుతున్నాడంటే నీకు మరణము వృద్ధాప్యము ఇవన్నీ నీ మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇది సూర్యుడి ప్రభావం. కాబట్టి ఎంతవరకు భక్తుల సాంగత్యంలో శ్రవణ కీర్తన సేవ దీంట్లో ఉంటామో అంతవరకు మనకి మరణం ఉండదు. కాలం మనల్ని తాకనే తాకలేదు. అది ఇక్కడ రాజా నువ్వు స్వీకరిస్తే అందరూ దీన్ని అంగీకరిస్తారు. భాష్యం చూడండి. అజామిలుడు నారాయణ నామమును ఆభాస మాత్రముగా ఉచ్చరించినప్పటికీ సర్వపాప విముక్తుడయ్యనని మనం గమనించాలి. హరినామ సంకీర్తనం ఎంత మంగళదాయకమనగా అది అందరినీ పాప విముక్తులను చేయగలదు. హరే కృష్ణ మహామంత్ర జప కీర్తనములు వచ్చే పాపమును నశింపచేసుకొనవచ్చును. కనుక పాపకార్యము చేసినను పర్వాలేదని ఎవరినూ తలచరాదు. ఇక్కడ హెచ్చరిస్తున్నారు. హరే కృష్ణ చేస్తే పాపం పోతుంది కదా, నేను పాపం చేస్తాను మళ్ళీ హరే కృష్ణ చేస్తాను, పాపం చేస్తాను హరే కృష్ణ చేస్తాను, అది మహా అపరాధం అవుతుంది. ఇక్కడ అజామిల్లుడికి అటువంటి చింతన లేదు. ఆయనకు తెలియదు నేను పాపం చేస్తున్నా హరే కృష్ణ నారాయణ నామం చెప్తున్నా అనేది స్పృహ లేదు ఆయనకి. అటువంటిది ఉంటే అపరాధం అవుతుంది. ఏ అపరాధం అది? నామనో బలాదేశ్యహి పాపబుద్ధి. నేను నామం చేస్తున్నా కాబట్టి ఏమైనా చెల్లుతుంది. అటువంటి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ పడతాయి. ఇంకా పోలీసు దొంగతనం చేశాడు అనుకో, ఇప్పుడు మామూలు జీవకులు కత్తిరించే వ్యక్తి 100 రూపాయలు దొంగతనం చేశాడు అనుకో, ఆయనకి ఎంత పనిష్మెంట్ ఉంది? అదే 100 రూపాయలు పోలీసు జేబు కట్ చేసి తీశాడు అనుకో, ఈయనకు ఒక దెబ్బ వేస్తే ఆయనకి, అరే నువ్వు పోలీసు నీకు ఇంత మటుకు తెలియలేదా, నువ్వు దొంగలు పట్టుకోవాల్సింది, నువ్వే 100 రూపాయల కోసం ఇట్లా చేస్తావు, ఎడా పెడా అని చేస్తారు. పాపం చేయకుండా జాగ్రత్త పడవలేను. పాపములను హరే కృష్ణ మహామంత్ర జపంతో నివారించవచ్చునని అతడు ఎన్నడూ తలచరాదు. అది మరొక అపరాధం. ఒకవేళ భక్తుడు యాదృచ్ఛికముగా పాపం చేసినచో భగవంతుడు అతనిని క్షమించును. యాదృచ్ఛికం అంటే అనుకోకుండా మోహవశమున. అదే 6:3:26 శ్లోకంలో అదే చాలా ముఖ్యమైన శ్లోకం. అది మనకి ఆధారం, మన జీవితానికి ఆధారం. అది 6:3:26 ప్రారంభ భక్తిలో ఉన్నప్పుడు కొన్ని గతంలో ఉన్న అలవాట్ల వల్ల ఏదో మోహానికి లోను కావడం, చిన్న చిన్న పొరపాట్లు అవి జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పటికీ కూడా యమధర్మరాజు ఏం చెప్పారు, నా పరిధిలోకి రారు వాళ్ళు. ఎవరు చూసుకుంటారు వాళ్ళని? కృష్ణుడే సరిదిద్దుతాడు. బ్రహ్మ కాలము నేను ఎవరేం తాకేదానికి లేదు వాళ్ళని. అంటే నువ్వు ఒకసారి హరే కృష్ణ మొదలు పెట్టావంటే నీకు స్పెషల్ ప్రొటెక్షన్ వచ్చేసింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుందా? ఉండదు. ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. సాధారణ సమయాల్లో రారు వాళ్ళు. స్పెషల్ ప్రొటెక్షన్ చాలా ప్రత్యేక సందర్భాల్లో, చాలా విశేషమైన సందర్భాల్లోనే వస్తారు ఆ పోలీసులు. కాబట్టి విష్ణు లేదా వైష్ణవుల సంరక్షణ అనేది ఏంటి? ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నమాట. సాధారణ పోలీసు కూడా జోక్యం చేసుకునేదానికి లేదు. అప్పుడు స్పెషల్ ఫోర్స్ వచ్చినప్పుడు చేసుకుంటారా? వాళ్ళని కూడా లోపలేస్తారు ఏదన్నా జరిగితే. సాధారణ పోలీసు సైడ్లో చేతులు కట్టుకొని నిలబడాల్సిందే, ఆయనకి ఏదైనా సహాయం చేయాలంతే. అప్పుడు ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ చెప్పిందే జరుగుతుంది. ఇప్పుడు ఎలక్షన్లు వస్తాయి చూడండి, స్పెషల్ ఫోర్స్ వస్తుంది. లోకల్ పోలీస్ ఏం చేస్తారు? ఊరికి వాళ్ళకి హెల్ప్ చేస్తూ కూర్చోవాలంతే. అప్పుడు కేసు ఫైల్ చేయాలని ఎవరు చేస్తారు? స్పెషల్ ఫోర్స్ వల్ల ఏం చెప్తే జరుగుతుంది అంతే. అక్కడ లోకల్ పోలీసు కామ్గా ఉండాలి. అది ఇక్కడ యమధర్మరాజు, అయ్యా నేను లోకల్ పోలీసే, బ్రహ్మ లోకల్ పోలీసే, కాలం లోకల్ పోలీసే, ఇది వయసు విష్ణుదూతలు వచ్చారు, వాళ్ళు స్పెషల్ పోలీసు వచ్చారు, అక్కడ ఏం చేయలేను, నేనేం చేయలేను, మీరేం చేయలేరు, బ్రహ్మ ఏం చేయలేడు, ఆ స్పెషల్ ఫోర్స్ అది. దుర్వాసమని కూడా అంతే, స్పెషల్ ఫోర్స్. అందరి దగ్గరికి వెళ్ళారు అందరు, శివుడు చెప్పాడు, బ్రహ్మ చెప్పాడు, నా వల్ల కాదు ఆయన, నువ్వు వెళ్ళు తొందరగా ఇక్కడ నుంచి, మంచిది కాదు నువ్వు ఇక్కడ ఉండడం, నా కైలాసం కూడా పోతుంది. బ్రహ్మ చెప్పాడు, ఆయా సత్యలోకం సత్యనాశనం అవుతుంది, నువ్వు ఉంటే వెళ్ళు తొందరగా. ఒకవేళ భక్తుడు యాదృచ్ఛికంగా పాపం చేసినచో భగవంతుడు అతని క్షమించను, అంతేగాక అతడు ఎన్నడూ ఉద్దేశపూర్వకంగా పాపం చేయడు. ఇది భగవద్గీతలో ఉంది కదా, అపిశేషు దురాచారో భజతే మమ, అది 6:3:26 ఈ రెండు ఒకే పోలి కాదు. ముప్పై రెండో శ్లోకం చూడండి. శ్రీహరి నామకర్మలను నిరంతరము వినవాడు. ఇప్పుడు ఒక భాష్యంలో చివరి వాక్యం గుర్తుపెట్టుకోమని చెప్పాను, గుర్తుందా? 28 భాష్యం చివరిది ఏంటి? దానికి సంబంధమే ఇది. శ్రీహరి నామకర్మల నిరంతరము వినివాడు, ఎక్కడ సాధ్యమవుతుంది నిరంతరం వినడం? కీర్తించువాడు, హృదయ కల్మషమును తొలగించు విశుద్ధ భక్తి యోగ మార్గమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమే అట్టి పవిత్రతను పొందుట సాధ్యపడదు. అంటే పాప పరిహారానికి ఎన్నెన్నో ఉండొచ్చు, గ్రహాల చుట్టూ తిరుగు, ఈ పూజ చేసుకో, ఈ కర్మకాండ చేసుకో, ఆ కాశీకి వెళ్ళి అది చేసుకొని రా, ఈ ఇక్కడికి వెళ్ళి చేసుకొని, అక్కడ 3 మునకలు వేయి, ముక్కు మూసుకొని ఇది చెయ్యి, అక్కడ ఇది ధాన్యం వదిలేసిరా, నువ్వులు వదిలేసిరా, ఇక్కడికి వెళ్ళి ఆయనకి బ్రాహ్మణుడిగా అది ఒక రవిక గుడ్డ 10 రూపాయలు ఇచ్చేసి పాపం అంతా ఇచ్చేసిరా, దాంట్లో కట్టేసి ఇది కొబ్బరికాయ కట్టుకొని దీంట్లో పాపం అంతా అక్కడ వదిలేసి, అన్నిటికీ నమస్కారం. యమధర్మరాజు చెప్పేది ఏం చెప్తున్నారు? శ్రీహరి నామకర్మల నిరంతరం వినివాడు, కీర్తించేవాడు, హృదయ కల్మషం తొలగించు, అన్నిటి నుంచి బయటపడిపోతాడు. భాగవతం చదువు, విను, చర్చించు, నామం కీర్తన చేయి, పూజావ్రతము అది ఇది ఇది అన్నీ మూట కట్టి హరే కృష్ణ అని కుందు నదిలో వదిలేసాయి నెట్వే, అప్పుడు నిజంగా ప్రభుపాదను పట్టుకున్నట్టు. అంతేగాని హరే కృష్ణ చేసుకుంటారు, ఒక పక్క ఇది మా ఇంటి దేవత ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఈ కర్మకాండ ఆ కర్మ ఏం హరే కృష్ణ చేస్తావు, మాలో వదిలేయడం మంచిది దానికన్నా కూడా. ఏం చదివినట్టు, ఏం విన్నట్టు, మా ఇంటి దేవత, మా ఇంటి మా కులాచారం, అది మా కులాచారం, ఏం కులాచారం, మీకు ఏం చదివావు, ఏం అర్థం చేసుకున్నావు ఇస్కాన్ అంటే, ఇంకా కులము మతము మా ఆచారం మా సంఘము మాది ఏం పట్టుకొని కూర్చున్నావు అంటే ఒక ముక్క అర్థం కాలేదు నీ. కానీ ఊకదంపుడు అంటారు చూడు, ఏంది ఊకదంపుడు అంటే పొట్టు దంచుతున్నావు, బియ్యం వస్తాయా కావు ఆకలి తీరదు, అలా ఉంటుంది అన్నమాట. అరే ఇంత మంచి మంచినీటి కొలను ఇస్కాను, అంత శుద్ధమైనటువంటి జలం ఉన్నటువంటి కొలం దగ్గరకు వచ్చి కూడా నువ్వు ఫిల్టర్ పెట్టుకోవడం అది పెట్టుకోవడం ఇది పక్క నీళ్ళే తీసుకుంటున్నావు కానీ అది శుద్ధమైన జలంకి వచ్చాను దోశలు పెట్టి తాగొచ్చు కదా, లేదు ఇంకా చూపు దాని మీద కొంచెం దీని మీద కొంచెం, వాళ్ళు ఏమను వీళ్ళు ఏమనుకుంటారు, ఎవడేమనుకుంటాడు, నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో వాళ్ళు ఎవరు నీకు సహాయం రారు, దేవతలు కూడా సహాయం రాలేరు నీకు. ఈ కర్మకాండ ఏదైతే ఉందో ముఖ్యంగా ఎక్కువ చూడొచ్చు గృహస్థ భక్తుల్లో, వదిలిపెట్టాలి దాన్ని, కర్మకాండ మా కులాచారం అది అది ఇది ఇది అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తావు, ఇక్కడ ఏం చెప్తున్నారు, భక్తుల సాంగత్యంలో కూర్చో భజన చేయి కీర్తన చేయి, అదే నీ కులము నీ మతము నీ ఆచారము నీ సంఘము నీ అన్నీ అదే నీకు, ఇంక వేరే ఏం లేదు. అది నిజంగా మనకు ప్రభుపాద ఇచ్చేది. చైతన్య మహాప్రభు ఇంత సులభమైన మార్గం ఇచ్చారు. యమధర్మరాజు చెప్తున్నారు, వైదిక కర్మకాండం చేసినంత మాత్రం అట్టి పవిత్రతను పొందుట సాధ్యం పడదు. ఎందుకు వెళ్ళి వాళ్ళు ఎవరు వాళ్ళు కూడా పూజ చేయించే వాళ్ళు పూజారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా తెలియదు ఈ విషయం. ఏది నామం ఒక్కటి చేస్తే చాలు అయ్యా, మీకు ఇవన్నీ అవసరం లేదు, ఎందుకు ఇంత దూరం వస్తారు మీరు, కాశీకి ఎందుకు వస్తారు, అక్కడికి ఎందుకు, ఇక్కడికి ఎందుకు, అక్కడే హరికృష్ణ చేసుకుని అని చెప్పచ్చు అది ఒక మాట. అంత పండితుడు ఆయన, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రణామం చేసి ఆయనకు పాదాలకి. ఎంత పండితులైతే అంత పండితుల దగ్గరికి వెళ్ళాలి, పరిస్థితి ఘోరం. మన ఎవరు ఫోన్ చేశారు కాళహస్తి నుంచి, నరేష్ స్వామి మీ నెంబర్ లక్కీ నెంబర్ తాకింది, మేము రాహుకేతువులు పూజ చేస్తుంటే మీ నెంబర్ దొరికింది మాకు, మీ పేరు మీద అది ఇది ఇది అంటూనే ఈయనకు అర్థమైపోయింది. ఇప్పుడు డబ్బులు లాగేది కొత్త ప్లాన్ వేశారన్నమాట ఈయన. ఓకే మీరు పూజారులా పండితులా అని, భాగవతం ఉందా మీ దగ్గర ఉంది అని, ఈ శ్లోకం చూడండి అని. ఏది ఏ శ్లోకం? కలే దోషని ఇదే రాజని ఈ శ్లోకం చేస్తా అన్నారు తెలుసు అండి. మరి హరికృష్ణ చేసుకో, రావు లేదు కేతు లేదు అంటూనే మేము
చేశారు.
అది ఉండాలి కానీ ఏదో ఆ దోషది అది ఆ దోషం ఉంది ఈ దోషం, ఏ దోషాలు ఏ దోషాలు లేవు ఇల్లులోనైనా, వచ్చి ప్రసాదం తీసుకో, హరికృష్ణ చేసుకో. భాష్యంలో రాశారు ప్రభుపాద, నామాపరాధయుక్తానాం నామాన్యవహరంత్యగం. నామాపరాధ స్థితి ఉన్నా సరే జపం చేస్తూ 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 ఉంటే ఒకరోజు పరిపూర్ణ స్థాయికి వస్తావు నువ్వు. భాష్యంలో శ్లోకం ఉంది, దాని తర్వాత చదువుతున్నాం. మనుజుడు హరికృష్ణ మహామంత్రంను అపరాధరహితంగా కావి అపరాధ సహితముగా మొదటి దశలో ఉన్నప్పటికీ అకుంఠితముగా నామోచ్చారణ కావించిన వదిలిపెట్టకుండా చేస్తే అపరాధములు తొలగిపోగలవు. ఒకరోజు ఏమవుతాయి అపరాధాలు, చైన్ స్మోకర్ అవుతాడు ఒకరోజు, చైన్ డ్రింకరు, చైన్ స్మోకరు. ఆరంభంలో మొదటిసారి తాగినప్పుడు ఆ పొగకు దగ్గడము అది ఇది, ఒక పెగ్గు తాగినప్పుడు అది ఏమవుతుందంటే వాళ్ళకి అది వాంతికి రావడం ఇవన్నీ. ఒకరోజు బాటిల్ వదిలిపెట్టకుండా, భార్యనైనా వదిలేస్తారేమో కానీ బాటిల్ వదిలిపెట్టలేని స్థాయికి వస్తారు ఒకరోజు. ఎలా ఒకేసారి వచ్చాడా? అదే ఇక్కడ నామోచ్చారణ ఆరంభంలో అపరాధాలు జరుగుతాయి. అపరాధ అంటే సరిగా పలకలేకపోవడం, అది సరిగా వినలేకపోవడం ఇటువంటివి జరుగుతుంటున్నాయి కదా. పలకలేకపోవడం కాదు, ఉచ్చారణ పట్టించుకోడు భగవంతుడు. ఉచ్చారణ పట్టించుకోవడం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఎవరికైతే రాదో ఉచ్చారణ వాళ్ళది, నీకు బాగా వచ్చి కూడా ఇంకా పట్టించుకోవడలే అని అలే కృష్ణ అలే కృష్ణ 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 అలే అని అనుకుతారు. అది ఎవరికైతే రా పలకలేరో అట్లాంటి అట్లా కొన్ని దేశాల్లో ఉన్నారు రా పలకలేరు సరిగా, వాళ్ళు లానే పలుకుతారు కానీ ఎదుగుతారు భక్తిలో. అంటే అపరాధం అంటే సరిగా వినకపోవడం ఇటువంటివి ఏది ఆరంభ స్థితిలో ఉన్నప్పుడు ఉంటాయి కదా, అటువంటి వాటిని ఉన్నప్పటికీ చేస్తూ ఉంటే అకుంఠిత నామోచ్చారణ కావించినచు అపరాధములు తొలగిపోగలవు. ఈ పద్ధతికి అలవాటు పడిన వాడు పాపములచే అంటబడక సదా దివ్యస్థితి అందు నెలకొని ఉండను. ఈ విషయమును సావధానముగా గమనించమని సుఖదేవ గోస్వామి ప్రత్యేకముగా పరీక్షిత్ మహారాజును అడిగాను. కానీ వైదిక కర్మకాండ నిర్వహణలో ఎటువంటి లాభము లేదు, పూజలు వ్రతాలు ఇవన్నీ వాటిలో ఏమి ఉపయోగం లేదు. చేస్తావు తాత్కాలికంగా అవుతుంది, మళ్ళీ మళ్ళీ సమస్యలు ఎదుర్కొంటూ మళ్ళీ వెళ్తాం మళ్ళీ. కానీ హరినామం ఏం చేస్తుంది? రోగాన్ని సమూలంగా వేర్లతో సహా నీకు బయట పడేయడమే కాదు, నీకు కృష్ణ ప్రేమ అనేటువంటి ఫలాన్ని అందిస్తుంది. అది ఇక్కడ 32లో ఎవరికి శ్రీ హరినామ కర్మలను నిరంతరం వినివాడు కీర్తించేవాడు. కాబట్టి మన జీవితాన్ని అలా మలుచుకోవాలి. ఎక్కడున్నా సరే, గృహంలో ఉండు, వ్యాపారంలో ఉండు, ఉద్యోగంలో ఉండు, స్కూల్లో ఉండు, గుళ్ళో ఎక్కడున్నా సరే, నిరంతరము నామ కీర్తన, నామము కథ ఇవి ఎప్పుడు మనకు స్మరణకు వచ్చే విధంగా, వింటూ ఉండే విధంగా వాతావరణం మార్చుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా తేలిక, టెక్నాలజీ బాగా సహాయం చేస్తుంది. ఉపయోగించుకోగలిగితే సెల్ఫోన్లలో ఉన్న ఈ చిన్న చిన్న స్పీకర్లు పెట్టుకొని వినడం, ఇళ్ళలో కానీ ఎక్కడ చూసినా కూడా మంచి అవకాశం. అందులో ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి బాగా. భక్తులు ఉపయోగించుకోవాలనుకుంటే మంచి అవకాశం. ఎప్పుడు ఎక్కడ ఏ గదిలోకి వెళ్ళినా హరినామము, హరికథ, లెక్చరు ఇవి పోతూ ఉండే విధంగా పని చేసుకుంటూ ఉండొచ్చు. అది జరుగుతూనే ఉంటుంది. 33 చూడండి. శ్రీకృష్ణ పాదపద్మ మకరందముని సదా కోలునట్టి భక్తులు. చూడు, మళ్ళీ అదే తీసుకొని వచ్చారు. అంటే యమధర్మరాజు ఎంత తన్మయత్వంలో ఉండాలి, తన్మయత్వంలో ఉన్నప్పుడే చెప్పింది మళ్ళీ చెప్తుంటారు. చాలా ఆనందం. చిన్నపిల్లాడికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఏదో అవార్డు ఇచ్చారు అనుకో, వచ్చి ఏం చేస్తారు, పదే పదే అమ్మ అమ్మ ఇది చూడు, అమ్మ అమ్మ ఇది చూడు, నాన్న ఇది చూడు, ఇది చూడు. ఒకసారి చూపించావు కదా నాన్న అంటే, లేదు చూడు ఇదో నాకు అవార్డు వచ్చింది చూడండి. చేస్తారా చేయడం, గిఫ్ట్ వచ్చింది నాకే నెంబర్. అంటే యమధర్మరాజు ఎంత సంతోషంగా ఉంటే మళ్ళీ అదే తీశాడు చూడు. శ్రీకృష్ణ పాదపద్మ మకరందమునే సదాకోలునటి భక్తులు త్రిగుణ పూర్ణములు కేవలం దుఃఖకారకములనైన భౌతిక కర్మలను ఏమాత్రము లక్ష్య పెట్టరు. వాళ్ళు అనుకుంటారు అంటే అనుకున్నారు పోండి, నాకు సమస్య లేదు. నా కృష్ణుడు ఏమనుకుంటాడు అది నేను లక్ష్య పెట్టేది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు, మా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, ఇదేమనుకుంటారు, ఇది లక్ష్య పెట్టారంట భక్తులు. లక్ష్యం అంటే పట్టించుకోరు. వాళ్ళు ఏదని అంటారు, కరెక్ట్ నువ్వు చెప్పింది 100% కరెక్ట్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అడేది చూస్తాడు, ఇదేంది కరెక్ట్ అన్నాడు, ఏం మాట్లాడలేదు, ఏదైనా చేస్తాను, లేదు నువ్వు చెప్పింది కరెక్ట్ కానీ నేను చేసేది నేను చేసుకుంటాను అంతే సమాప్తం. మాట్లాడే ఎవరికి వాదోపాదం పెంచుకోవడం ఎందుకు? దుఃఖకారకములనైనా లౌకిక కర్మలను ఏమాత్రం లక్ష్య పెట్టరు. కృష్ణ పాదార విందములను విడిచి వారెన్నడను లౌకిక కర్మలకు రారు. కానీ ఆ దేవదేవుని పాదపద్మ సేవను నిర్లక్ష్యపరచి కామవాంఛచే విమోహితులు అంటే విముఖులైన కారణమున వైదిక కర్మకాండకు ఆసక్తులైన వారు మాత్రం కొన్నిసార్లు ప్రాయశ్చిత్త కర్మలను అనురించుదురు. అయినను పూర్తిగా పవిత్రులు కాలేరు. వారు తిరిగి పాపకర్మలనే మళ్ళీ మళ్ళీ చేస్తుందరు. ఇక్కడ ఒకటి చూడండి, భక్తులు భౌతిక కార్యకలాపాలకు పాల్పడరని రాశారు. ఇక్కడ భౌతికం అంటే ఏమని చెప్పారు, కర్మకాండను భౌతికంగా చెప్తున్నారు. ఏది విష్ణు భక్తి తప్ప మిగతా ఏం చేసినా, అది ఏ దేవి దేవత ఆరాధన ఏమి ఏది చేసినా కూడా కర్మకాండే, అది భౌతికం. దానివైపు మనసే పెట్టరు వల్ల దాని లక్షణం చెప్తున్నారు. ఇక్కడ ఏంటి, లౌకిక కర్మల యొక్క లక్షణం ఏం చెప్తున్నారు చూడండి, మీకు ఏమర్థం అవుతుంది పుస్తకం ఉన్నారు చూడండి. లౌకిక కర్మల యొక్క లక్షణం అంటే కర్మకాండ ఇవి కానీ ఏదైనా సరే విష్ణు భక్తి తప్ప ఏం చేసినా భౌతికమే, దాని లక్షణం ఏంటి చూడండి. భావంలో ఉంది ఉంది లక్షణం, లక్షణాలు అదంటే మళ్ళీ దిగజారిపోతారని ఫలితం ఏమొస్తుంది. ఇలా భావంలో ఏమిచ్చారంటే దుఃఖాలే వస్తాయి కానీ తగ్గేది ఏం లేదు. అంటే నీకు టెన్షన్ పెరిగేదే తగ్గేది ఏమి ఉండదు. కేవలం హరే కృష్ణ చేస్తేనే దూరం అవుతుంది, మిగతా ఏం చేసినా అది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. చుట్టూ చుట్టూ అటు చుట్టుకొని ఇటు వస్తుంది అంతే, ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఎక్కడ సొంత ఉంటే అక్కడ మళ్ళీ దూరి లోపలికి వచ్చినట్టు అన్నమాట. అంటే భౌతిక కార్యకలాపాలు దీన్ని ఈ శ్లోకాన్ని బట్టి చూస్తే ఏంటి, నువ్వే భక్తి యోగం తప్ప భక్తి యోగం విశ్వసించక నువ్వు ఏ కార్యం చేసినా దేనికోసం చేస్తారు కార్యాలు, దుఃఖాల నుంచి బయటపడాలి. కానీ ఇక్కడ యమధర్మరాజు ఏం చెప్తున్నాడు, నీకు దుఃఖాలే వస్తాయి గ్యారెంటీ రాసి పెట్టుకోవాలి. అక్కడ మన ప్రచారంలో ఇది ఇది వాడుకోవచ్చు. భక్తి చేయని వ్యక్తి కనిపించాడు, ఎంత కోటీశ్వరుడు కావచ్చు, ఎంత అందమైన వ్యక్తి కావచ్చు, ఎంత తెలివితేటలు ఉన్న వ్యక్తి ఎవరైనా సరే చెప్పచ్చు మీకు కష్టాలు ఉన్నాయి ముందు ముందని చెప్పచ్చు. చెప్పకూడదా? ధీమాగా చెప్పాలి. ఖచ్చితంగా అంత ఇంత కష్టం ఉండనే ఉంటుంది ఆ క్షణంలో కూడా. అతను చెప్తాడు మీకెట్లా తెలుసు అని, నాకు తెలుసు అని, నాకు తెలుసు అని చెప్పాలి. ఎక్కువ మాట్లాడకుండా ఇంకా వచ్చేసారు అని వెంట అంత ఇంత ఆసక్తి ఉన్న వ్యక్తి అయితే ఎక్కడుంటావు, నీ ఫోన్ నెంబర్ ఇవతి. కష్టాలు అందరికీ ఉన్నాయి, లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. కాబట్టి నువ్వు సీరియస్గా బుక్ వద్దలే, బుక్ తీసుకోలేదంటే తీసుకోలేదని అన్నావు అని అంటారు. చెప్పి చూడండి, కావాలంటే కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడిన తర్వాత ఏమనుకోవద్దు, మీకు ముందు ముందు కష్టాలు ఉన్నట్లున్నాయి అనిపిస్తుంది చూస్తుంటే, మీ ముఖం చూస్తుంటే అని చెప్పండి. తర్వాత పుస్తకం తీసుకోవడమో చూడు, చిన్న పుస్తకమైనా అప్పటికప్పుడు తీసుకోకపోయినా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ ఇచ్చేసి ఇది మీకు భవిష్యత్తులో కష్టాలు వస్తాయి మీకు నా నెంబర్ పెట్టుకోండి, మీకు అవసరమనిపిస్తే ఫోన్ చేయండి, ఖచ్చితంగా ఫోన్ వస్తుంది ఎప్పుడొకసారి. మీరు ఎట్లా గుర్తుపట్టారు, నాకు వచ్చింది కష్టము, ఇప్పుడు ఏం చేయాలి అంటారు. అదే అది యమధర్మరాజు చెప్పినది, శ్రీకృష్ణ పాదపద్మ మకరందం ఉంది ఇక్కడికి వచ్చేయి అది పోతుంది అని చెప్పాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 సరే, మీకు ఎవరైనా దీనికి సంబంధించి